కాలంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత చేసి గట్టిగా 10 రోజులు అవ్వాలి ఇంకా మనకి. అయినా మనం అదృష్టవశాత్తు ఈ ఉపదేశం వాళ్ళు చేసుకోగలిగాం. ఇది సంపూర్ణముగా భగవంతుడైన సురాభాండేశ్వరుడి యొక్క అనుగ్రహం. ఆయన అనుగ్రహించి ఈ మంత్రాన్ని మీకు ఈరోజు ఉపదేశం చేయించాడు. ఈ కథ ఇవాళే వచ్చేలా చేశాడు. భగవంతుని ప్రేరణతో, భగవంతుని అండతో సాగుతున్న పురాణం. అందుకే నేను నిర్భయంగా ఉండండి అన్నాను. కారణం అదే. మనం ఈ మంత్రాన్ని జపం చేసుకుందాం. ఈరోజు విడిచిపెట్టకండి. మధ్యాహ్నం నేను వెళ్ళాక మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, ఉన్న కాసేపు జపం చేయండి. శుక్రవారం వచ్చిందంటే ఈ మంత్రాన్ని ఎంతో కొంత చేయండి. ఆయనకి మళ్ళీ 40 రోజులు 40 రోజులు రోజు 1000 సార్లు చేయలేకపోయినా యథాశక్తిగా ఈ జపం యావజ్జీవితం చేసుకోండి. ఈ మంత్రం చెయ్యగా 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 ఉపదేశం పొంది చెయ్యగా 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 ముందు భుక్తి, ఆ తర్వాత ముక్తి, ఈ రెండు వస్తాయి. నేను నమ్మి చెబుతున్నాను, మీరు నమ్మి చెయ్యండి. ఆయన ఆ రోజున 40 రోజులు అక్కడ చేశాడు. ఆయన అదృష్టం 40వ రోజు పూర్తయ్యింది. స్వామి పుష్కరిణి తీరంలో ఒక అద్భుతమైన భవనం కనపడేది. అసలు పుష్కరిణి తీరంలో భవనాలు ఉండవు. అందులో ఇప్పుడేమన్నా ఇంకా కాస్తో కోస్తో బిల్డింగులు కడుతున్నారేమో కానీ ఏ వసతి గృహాలని. ఆ రోజుల్లో పుష్కరిణి తీరంలో అసలు ఏమి కట్టకూడదని ఒక నిర్ణయం. అటువంటి చోట 40వ రోజున జపం పూర్తయ్యిందో లేదో ఆయనకు ఒక అద్భుతమైన భవనం కనపడింది. అసలు అంత భవనం అక్కడ ఉంటుందని ఊహించలేదు ఆయన. ప్రాకార పంక్తులు బహుమంటపంబులు వివిధ సత్కల్యాణ వేదికలును ఘనతర తప్త కాంచన నిర్మితంబులై కొమరు మిల్చుననేక గోపురములు అమరేంద్ర నీల సౌధాట్టాలకంబుల సరసమౌక్తికముల చప్పరములు భానుకోటి ప్రభా భాసమాన సురత్న సహితంబులగు సభాస్తంభములును కలిగి గంధర్వనగర సంకాశమగుచు విధి శివేంద్రాది సిద్ధ సేవితమునగుచు గీత నర్తన వాద్య సంకీర్ణమగుచు అమరునొక దివ్య ధామ మధ్యంబునందు. ఒక అపూర్వమైన భవనం, కొన్ని 100 యోజనముల వెడల్పు కలిగినటువంటి భవనం కనపడింది. భవనం అనగానే దానికి గోడలు ఉండాలిగా. గోడలు సాధారణంగా రాళ్లతోటో ఇలా సిమెంట్ తోటో ఇటుకలతోటో కడతారు. అది పూర్తిగా బంగారముతో నిర్మాణమైన భవనం. 7 అంతస్తులున్నాయి. ఆ అంతస్తులు సూర్యుణ్ణి తాకుతున్నాయి. సూర్యకాంతిలో మిలమిల మెరిసిపోతోంది బంగారం. నిజం చెప్పాలంటే ఇంద్రుడి లోకములో ఇంద్రుడి భవనము కూడా అంత అందంగా ఉండదు. కుబేరుడి భవనం అంత అందంగా ఉండదు. అలాంటి భవనం లోపల సున్నం వేసిన అరుగులున్నాయి. ఆ అరుగుల మీద కూర్చున్న ఎంతో మంది మహాసౌందర్యవంతులు, సంపద కలిగిన వాళ్ళు వేదమంత్రాలను ఉచ్చరిస్తున్నారు. గంధర్వ నగరంతో సమానమా అన్నట్టుగా ఉన్న ఆ భవనంలో రకరకాల దాసదాసీ జనాలు తిరుగుతున్నారు. సకల సంపదలు కనపడుతున్నాయి. మహానుభావులైనటువంటి వేద పండితుల వేదమంత్రాల ఉచ్చారణలతో ప్రతిధ్వనిస్తోంది. ఓ పక్కన సంగీతం పాడేవారు, మరో పక్కన వాద్యాలు వాయించేవాళ్ళు, ఇంకో పక్కన పుష్పాలు హారాలు కట్టేవాళ్ళు. ఇలాంటి వాళ్లతో సంకులంగా ఉంది ఆ నగరం అంతా కూడా. ఆ నగర మధ్యలో, ఆ భవన మధ్యలో నుంచి ఈయనకేసి నడిచి వస్తూ ఉన్న 2 దంపతులు కనబడ్డారు. వీడు చూస్తే ఆత్మారాముడు, అంత పూర్వం ఏ జన్మల్లో పాపాలు చేసినవాడు, ఏదో అదృష్టవశాత్తు ఇప్పుడు వ్యూహలక్ష్మి మంత్రానుష్ఠానం చేసినవాడు. ఇటువంటి వ్యక్తి దగ్గరికి అసలు ఆ వ్యక్తి నడిచొస్తాడా? కానీ ఈయన భాగ్యం వల్ల ఒక మహాపురుషుడు నడిచొస్తున్నాడు. ఆయన పక్కనే ఒక పరమ పవిత్ర స్త్రీ ఉంది. ఆ పురుషుడు ఎలా ఉన్నారో ఏం వర్ణించారండి అనగా, చారు లక్షణ లక్షిత నఖ పాద గొల్ప జాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాలనాసాధర వదన కర్ణుండును నీల నేరద వర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోజ్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును నయ్యొప్పు నొక్క పురుషోత్తముండు నీలమేఘఛాయ శరీర మధ్యంబున వెలుగు సూర్య కాంతియోయన మించు ప్రకాశించు సుందరీ సహితంబుగా నరుగు దించుచున్న సమయంబున. ఒక మహాపురుషుడు వస్తున్నాడు, నాలుగు చేతులు ఉన్నాయి ఆయనకి. ఆ నాలుగు చేతులు రెండు చేతులు కిందకి రెండు చేతులు పైకి ఊర్ధ్వంగా ఉన్నాయి. శంఖం, చక్రం, గద, పద్మం ఈ నాలుగు నాలుగు చేతుల్లో ధరించాడు ఆయన. శంఖ చక్ర గద పద్మహస్తుడు ఆయన. ఆ చేతులు మోకాళ్ళకి వేళ్లాడుతున్నాయి, అంటే ఆజానుబాహుడు ఆయన. నల్లని మేఘం లాంటి శరీరంతో ఉన్నాడు ఆయన. వక్షస్థలం మీద లక్ష్మీదేవి వెలిగిపోతుంది, పక్కన ఒక అందగత్తి ఉన్నది. ఈయన నల్లనివాడు, కట్టుకున్న వస్త్రం మాత్రం బంగారపు రంగులో అంటే పసుపు రంగులో ఉన్న వస్త్రం, పీతాంబర ధారి. ఆ పీతాంబరం కట్టుకున్న ఈయన ఎలా ఉన్నాడు, నల్లని మేఘం మెరుపు తీగతో వస్తున్నట్టుగా ఉందట. అంటే ఆయన నల్లగా ఉన్నాడు, మేఘంలో ఉన్నాడు. మేఘంలో మెరుపు తీగలాగా ఆయన కట్టుకున్న పసుపు బట్ట కనపడుతుంది. పసుపు బట్ట మెరుపు తీగే ఆయన నీలమేఘం. మేఘం ఏం చేస్తుంది, కాస్త ఆనందం ఎక్కువైతే వర్షం కురిపిస్తుంది. ఆయన వర్షం కురిపిస్తున్నాడు, కరుణ వర్షం కురిపిస్తున్నాడు. కరుణామృత వర్షధారని ఎదురుగుండా ఉన్న భక్తుని మీద ప్రసారం చేస్తున్నాడు. ఆయన చుట్టూ శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అనే మహామాయాశక్తులు స్త్రీ రూపాల్లో ఆయన్ని సేవిస్తున్నాయి. ఆయన చుట్టూ పుణ్యశీలుడు, సుశీలుడు, సునందుడు, నందుడు, నారదుడు, ప్రహ్లాదుడు ఇలాంటి మహానుభావులు చేరి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అంటున్నారు. ఇలా ఇంతమంది యొక్క ప్రశంసలు అందుకుంటున్నాడు. వారందరి చేత ప్రశంస్యమాన చరితుడవుతున్నాడు. సౌందర్య ఖని ఆయన, సకల శుభలక్షణాలతో ఉన్నాడు. ఆయనకి ఎడమవైపు భాగంలో మెరుపు తీగ వంటి కాంతితో సువర్ణవర్ణంతో వెలిగిపోతున్న ఒక పరమ సౌభాగ్యవతి సౌందర్యవతి కనిపించింది. ఆమె ఎర్రని అరుణవర్ణంతో ఉన్న వస్త్రాన్ని కట్టుకున్నది, మంచి కుంకుమని ధరించింది, కిరీటధారణ చేసింది. ఆవిడికి నాలుగు చేతులున్నాయి, ఒక చేతిలో శంఖం, మరో చేతిలో లీలా పద్మం, ఒక చేతిలో అభయమిస్తూ మరో చేతితో వరముద్రని ప్రదర్శిస్తూ శ్రీ మహావిష్ణు వెంటే వస్తుంది. మేఘం వెనకాతల మెరుపు తీగలో వస్తుంది ఆవిడ కూడా. ఆవిడ కళ్ళల్లో నుంచి కూడా కరుణామృత ధార కురుస్తూ ఉన్నది. కాకపోతే ఈయన నీలమేఘం ఆవిడ చూస్తే అలా కాకుండా సువర్ణ మేఘం అన్నమాట, బంగారపు రంగులో ఉన్న మేఘం అన్నట్టుగా ఉన్నది. ఆవిడ చుట్టూ కూడా దాసదాసీ జనాలు కొలువై సేవిస్తూనే ఉన్నారు. ఆ జగన్మాత, వ్యూహలక్ష్మీ మాత, శ్రీ మహాలక్ష్మీ మాత నవ నిధానాలు జవళి సరుకులుగా భావించింది. నిధులు తొమ్మిది కదా, ఆ తొమ్మిది నిధులు ఒక నిధి చేతులకి గాజులట, ఒక నిధి కాళ్ళకి పట్టీలు, ఒక నిధి నడుముకి వడ్డాణం, ఒక నిధి కిరీటంగా మారింది, ఒక నిధి మెడలో గొలుసులుగా మారింది. ఇలా తొమ్మిది నిధులు తొమ్మిది రకాల ఆభరణాలుగా మార్చుకుంది ఆవిడ ఏకంగా. అటువంటి తల్లి ఆవిడ. ఆవిడ మెడ నిండా గొలుసులే, ఆ గొలుసులు కూడా కొన్ని బంగారం కొన్ని వెండి. అందుకే శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, అమ్మవారు బంగారపు రంగులో ఉన్నది, హిరణ్యవర్ణం అంటే బంగారపు రంగులో ఉన్నదానిని. మెడలో ఏం వేసుకుంది, స్రజాం, దండలున్నాయి. కానీ దండలు ఏమిటి, సువర్ణ బంగారపు దండ, రజత వెండి, ఇటు బంగారం ఇటు వెండి, మెడలో గొలుసులుగా వేసుకుంది. కాబట్టి బంగారమే కదా, వెండి గొలుసులు కూడా వేసుకోవచ్చు, తప్పేం లేదు. వెండి గొలుసులు వేసుకుంటే పక్క వాళ్ళు అవుతారండి, బంగారమే వేసుకోవాలి కదండి అని ధర్మ సందేహాలు అడుగుతున్న వారు లక్ష్మీదేవిని చూసి తెలుసుకోవాలి. అంతటి లక్ష్మీదేవే బంగారం వెండి గొలుసులు రెండు వేసుకుంటే మనం బంగారం కంచంలోనే తింటామంటే ఎలాగా, వెండి కంచంలో కూడా తినచ్చు ఇస్తే ఎవరైనా. కాబట్టి మొత్తం మీద బంగారం వెండి సమానముగా చూస్తూ రెండు గొలుసులు మెళ్ళో వేసుకుంది ఆవిడ. చంద్రాం, చంద్రస్వరూపిణి అంటే ఆహ్లాదమైన వెన్నెల వంటి కాంతితో కూడినది, హిరణ్మయీం బంగారముతో నిండినది. అటువంటి లక్ష్మీం లక్ష్మీదేవిని జాతవేద అగ్నిహోత్రుడు మా ఆవహ నాకు ఇచ్చుగాక. లక్ష్మీదేవిని ఇమ్మని మనం ప్రార్థించేది ఈ శ్రీ సూక్తం అంతా, పైకి శ్రీ సూక్తమా, అందులో అంతా పిలిచేది మనం అగ్నిహోత్రుడినే. జాతవేదో మా ఆవహ అది కల్పిస్తే మమావహ అంటున్నాం. నా కోసం ఓ అగ్నిహోత్రుడా, లక్ష్మీదేవిని పట్టుకొచ్చి మా ఇంట్లో పెట్టు, అగ్నిహోత్రుని పూజిస్తే, అగ్నిని విరేలిస్తే, యజ్ఞం చేస్తే అప్పుడు లక్ష్మి మనకు వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి మొట్టమొదట అగ్నిగుండం నుంచి పుట్టింది, అందుకే అగ్నిపుత్రిక అని పేరు ఆవిడికి. ఎప్పటికి కూడా బంగారం లక్ష్మీ స్వరూపమే కదా, ఆ బంగారం శుద్ధి చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి, అగ్నిలోనే కాల్చో దెబ్బ కొడితే అందులో ఉన్న కల్తీ అంతా పోతుంది, కల్తీ శాల్తీ కాస్త మళ్ళీ మంచి శాల్తీగా మారిపోతుంది. అందుకే అగ్నిస్వరూపిణి అమ్మ, అటువంటి తల్లిని వేదం ఎంతో భక్తితో సువర్ణ రజత స్రజ అయిన అమ్మగా వర్ణించింది. అటువంటి తల్లి ఆ మెడలో గొలుసులు వేసుకున్నది. ఆ తల్లిని గురించి స్తనారి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో అద్భుతంగా వర్ణించాడు. శ్రీ మహావిష్ణువు పక్క నుండి వస్తూ ఉండే ఆ తల్లి ఓ పక్కన పక్కన ఉంటుందిట, వక్షస్థలం మీద ఉంటుందిట, మళ్ళీ పాల సముద్రంలో ఉంటుందిట, కరవీరపురంలో ఉంటుందిట, అంటే లేని చోట్లు లేదు, అన్ని చోట్ల ఉంటుంది ఏకకాలంలో. ఎంత విచిత్రమైన రూపం అమ్మా నీది, ఒక చోట ఉంటే ఓ చోట మేము ఉండలేము, నువ్వు లేని చోటు లేదు, నువ్వు ఇవ్వని వరం అంటూ లేదు, నువ్వు కాని వస్తువు అంటూ లేదు అని అపూర్వంగా ప్రార్థిస్తాడు పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు. అవతారమందే ఏ అఖిలైక జనయిత్రి కలశరత్నాకర గర్భసీమ పాయకయుండు ఏ పరమ పావన సాధ్వి చక్రిబాహా మధ్య సౌధవీధి తోబుట్టువయ్యే ఏ తులిత కాంచన వర్ణ వెలది వెన్నెలగాయువేలుపునకు అభిషేకమాడు ఏ అభివర్ణితాచార దిగ్గజానీతము తేటనీట నవనిధానంబులు ఏ దేవి జవళి సరకులు అమ్మహాదేవి శ్రీదేవి ఆదిలక్ష్మి. అమ్మ మహాలక్ష్మీదేవి పూర్వం పాలసముద్రం చెరుగుతూ ఉంటే ఆ పాలసముద్రం మధ్య నుంచి అవతరించింది. పాలసముద్రం అంతా అమ్మవారికి పుట్టిల్లు కదట, ఆ పాలసముద్రంలో చిన్న కెరటంలోంచి కదా పుట్టింది ఆవిడ, ఆ అల ఆవిడ కన్న గర్భమాట. ఎప్పుడు విడిచిపెట్టకుండా ఆవిడ ఉంటుంది. ఎక్కడుంటుంది? ఒక అద్భుతమైన భవనంలో. ఆ బిల్డింగ్ కట్టుకోవాలంటే మున్సిపాలిటీ వాళ్ళనో పంచాయతీ వాళ్ళనో కార్పొరేషన్ వాళ్ళనో పర్మిషన్ అడగక్కర్ల, ఇంజనీరింగ్ ప్లాన్ అక్కర్ల, ఈ ప్లాన్ వాళ్ళకి ఇచ్చి అప్రూవల్ చేయించుకోకర్ల, మళ్ళీ ప్లాన్ డీవియేట్ అయ్యిందని ఈ బిల్డింగ్ని ఎవరు కూలగొట్టరు, ఎవరికి లంచం ఇవ్వక్కర్ల, కరెంటు కనెక్షన్ అక్కర్ల, నీళ్ల కనెక్షన్ అక్కర్ల. అటువంటి చోట బిల్డింగ్ కట్టుకుంది, ఎప్పుడూ పాడైపోయిన భవనం. ఇంతకీ ఆవిడ కట్టుకున్న స్థలం ఎక్కడ, ఏ బిల్డింగ్, చక్రి బాహా మధ్య సౌధ వీధి, శ్రీ మహావిష్ణువు యొక్క రెండు చేతులకి మధ్యలో ఉన్న స్థలం అంతా ఆవిడే కొనేసింది. రిజిస్ట్రేషన్, శ్రీ మహావిష్ణువు రెండు చేతులలో ఉన్నాయి అంటే మధ్యలో అంటే అర్థం ఏంటనమాట, వక్షస్థలం. శ్రీ మహావిష్ణువు వక్షస్థలం అనే స్థలాన్ని ఆవిడ కొనుక్కుంది, ఆవిడ పేరు మీదుగా రిజిస్టర్డ్ అయ్యింది. అక్కడ బిల్డింగ్ ప్లాన్ అక్కర్లేకుండా స్వయంగా కట్టుకుందిట, ఆ భవనంలో విడిచిపెట్టకుండా ఉంటుందిట. ఎంత అందమైన భవనం అండి అది, పాయకయుండు అంటే విడిచిపెట్టకుండా ఉంటుంది. ఎక్కడుంటుంది? చక్రి బాహా మధ్య సౌధ వీధి, శ్రీ మహావిష్ణువు రెండు చేతుల మధ్యలో ఉన్న స్థలములో ఉన్న భవనములో పదిలముగా ఉంటుంది. ఈ స్థలంలో ఉంటే మృత్యు ఉండదు, ముసలితనం ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, అన్నిటికీ మించి కబ్జా చేస్తారనే బెంగ అసలక్కర్ల. నాలుగు రోజులు అందులో ఉండకపోతే క్లీన్ చేయకపోతే చాలా గందరగోళం అయిపోయి చాలా మంది అదే కదా పెద్ద సమస్య, ఇల్లు కొనుక్కోవడం ఒక ఎత్తు, దాన్ని అద్దెకపోతే అదంతా దుమ్ము దోగరాతో పాడైపోతుందండి, కనీసం ఎవడన్నా చూసి దీపం పెడతాడని అద్దెకిస్తూనే ఉంటున్నారే. ఇక్కడ ఆ పాడైపోతుంది దుమ్ము దోగర వస్తుందనే బెంగలేదు, అంత పవిత్రముగా ఉంటుంది. అటువంటి శ్రీమన్నారాయణ వక్షస్థలం మీద నివాసం ఉంటుంది ఆవిడ. ఇంకా తల్లి ఒక ఆయనకి తోబుట్టువట, ఎవరాయనా, వెలది వెన్నెల కాసే వేలుపు, స్వచ్ఛమైన వెలది అంటే స్వచ్ఛమైన పిండి వెన్నెల కాసే వేలుపు ఒక ఆయన ఉన్నాడు, అంటే చంద్రుడు. ఆ చంద్రుడు ముందు పుట్టి ఇవిడు పుట్టింది కనుక ఆవిడ చంద్ర సహోదరి, అటువంటి చంద్రుడికి సోదరి చంద్రస్వరూపిణి. ఆవిడ అభిషేకం చేస్తుందిట, ఆవిడ ఆవిడ కూడా స్నానం చేస్తుంది. అభిషేకం ఉంటే నిజానికి అర్థం స్నానం చేయుట అని అర్థం. అభిషేకం చేయించుట అంటే మనం ఆయనకి స్నానం చేయిస్తున్నాం, మనం అభిషేకం చేసుకుంటున్నాం, మనకంటే మన నెత్తిమీద మనం నీళ్లు వేసుకుంటున్నాం. ఆ తల్లి కూడా స్నానం చేస్తుంది. దేనితో స్నానం చేస్తుంది? మామూలు నీళ్లతో స్నానం చేద్దామంటే ఏదో గోదావరిలోకి దిగుదామంటే ఉన్న నీళ్ళని అందులో నానా కశ్మీరం అయిపోతుంది. ఒకడేమో అక్కడే శౌచాలయం చేస్తాడు, ఒకడు ఇంకో ఆలయం చేస్తాడు, అన్ని రకాల చెత్తలు అందులో కలిపేస్తున్నారు. ఎవరు ఏం కలుపుతున్నారో తెలియదు. ఫ్యాక్టరీల నీళ్ళు అందులోకే వచ్చి ఈ మధ్యకాలంలో గోదావరిలో స్నానం చేస్తే ఒళ్ళంతా దురదలు. ఏమిటంటే పక్కన ఫ్యాక్టరీ నీళ్ళంతా అందులోకి వదిలేశారట. దాంతో ఒళ్ళంతా పుళ్ళు అయిపోతున్నాయి, చేయలేకపోతున్నాం. భూమి మీద ఉన్న నీళ్లు ఎంత కాలుష్యం చెయ్యాలో మానవుడికి తెలిసినట్టు ఇంకెవడికి తెలియదు. మానవుడంత మహానుభావుడు ఎవడన ఉంటాడా? అన్ని కంపే చేయటంలో వీడంత గొప్పవాడాడు. తక్కిన జంతువులకి మనకి తేడా తెలుసా? మన కంపుని కూడా పందులు శుభ్రం చేస్తాయి పాపం, వాటి కంపుని ఇంకో కోళ్ళు చేపలు తింటాయి. పందిపేట ఇంకో దానికి ఉపయోగపడుతుంది, ఇంకో దాని పెంట ఇంకో దానికి ఉపయోగపడుతుంది, ఆ పెంట ఎరువు అవుతుంది. కానీ ఎప్పటికీ అందరికీ పెంట కింద ఉండే మానవుడు ఒక్క మానవుడే. ఎంత విచిత్రమైన విషయం వీడు. ఎప్పుడు లోకద్రోహం చేస్తే, ఇతరులకు ఉపకారానికి బతికితే అప్పుడు ఆ మానవుడే మాధవుడు అవుతాడు. అందువల్ల ఇప్పుడు మనం మాధవుల్లా బ్రతకాలి. స్వార్థంతో నదులని పాడు చేసి, ప్రకృతిని పాడు చేసి, సాటి మనుషుల్ని బతకనివ్వకుండా చేసి, జంతువుల్ని కోసి, వాటి ప్రాణం తీసి, ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో పంట పొలాలు లేవు కదా, అన్ని చేపల నివాసాలు, లేదా అవన్నీ పూడి చేసి ప్లాట్లు చేసేయటమే. ఒక్కరోజు ఇవాళ నిన్నటిదాకా 16 బస్తాలు పండే ఒక అరెకరం పొలం మర్నాటికి వెళ్ళి చూస్తే అదో ప్లాట్. అంటే ఇళ్ళు కట్టుకుని ఏం బతుకుతావు చివరికి? పంట లేకుండా ఏం బతుకుతాం అనుకుంటున్నాడు వీడు. ఒప్పుకోక కానీ మొత్తం గోదావరి అంతా ఆక్రమించి అందులో కూడా కట్టేస్తారు అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు. 4 రోజులు కట్టేస్తారు, 5వ రోజు మళ్ళీ ఎవడో కూల కొట్టబోతే మళ్ళీ ఓ ఎర్ర జెండాగాళ్ళు అక్కడ పాతడం, పాతేసి గోదావరిలో పేదవాళ్ళంతా కట్టుకున్న ఇళ్ళు చట్టబద్ధం చెయ్యాలి. అంటే గోదావరి ఉండక్కర్లా, మన బతుకు గోదావరి అన్నమాట. ఏం విచిత్రం అండి, ఇలా తయారైపోయింది దేశం. ఇంత చండాలంగా డబ్బు కట్ట తప్ప ఇంకోటి లేకుండా అయిపోతే చివరికి భూమిని ఇలా మనం చేజేతులారా పాడు చేసుకుంటే భూశాపానికి గురైపోతాంట. నేను ఆవేదనతో చెబుతున్న ఈ మాట భవిష్య పురాణంలో వ్యాసుడు చెప్పాడు. ఇష్టం వచ్చినట్టు భూమిని పాడు చేయకండి, పంట పొలాలు పాడు చేయకండి, అడవులు తగలబెట్టకండి, కాలుష్యం చేయకండి. దీనివల్ల మీకు తెలియకుండానే ఉన్న భూమి కిందకి దిగిపోతుంది, మీరు సమాధి అయిపోతారు. లేదా హఠాత్తుగా వరదలు వచ్చి ఊళ్ళు గూళ్ళు కొట్టుకుపోతాయి, అగ్ని ప్రమాదాలు వస్తాయి, ఊళ్ళు గూళ్ళు కాలిపోతారు. మహాత్ముల్ని బాధ పెట్టకండి, మొత్తం వంశాలు నాశనం అయిపోతాయి. సప్తఋషులకు అపచారం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు కొడుకు సాంబుడు అనేవాడిని గర్భవతి వేషం వేసి ఋషుల దగ్గరకు వచ్చి వేళాకోళం ఆడారు. ముసలం పుడుతుందని శాపం పెట్టాడు ఆయన. మొత్తం వంశం నాశనం అయిపోవాలి మరి. అంటే మహాత్ములతో వేళాకోళం ఆడితే ఇలా కొంపలు ములుగుతాయి. అలాగే భూమికి కష్టం కలగజేస్తే అసలు మొత్తం భూజాతి ఉండదు. అందువల్ల మనం అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండి భూమిని కాపాడాలి, మహాత్ముల్ని కాపాడాలి, సదాచారాలు కాపాడాలి, ఇలాంటి పురాణాలని రక్షించాలన్నమాట. అందువల్ల ఎందుకు చెబుతున్నామంటే అమ్మవారు కూడా అభిషేకం చేసుకోవాలనుకున్నది, మంచి నీళ్లతో స్నానం ఆడాలనుకున్నది, కానీ భూమి మీద ఉన్న నీళ్లలో కాలుష్యాన్ని చూసింది. వెంటనే ఏం చేసింది? అష్టదిగ్గజాలకే చూసింది. ఈ భూమిని 8 ఏనుగులు 8 దిక్కుల్లోనూ మోస్తున్నాయి. ఆ ఏనుగులకి దిక్కు గజము దిగ్గజము. 8 దిక్కులు 8 దిక్కుల్లో ఉన్నాయి గనక అష్ట దిక్కు గజము అష్టదిగ్గజములు అన్నమాట. ఐరావతం, సుప్రతీకం, కుముదం, వామనం, పొండరేకం, కపిలం, అభ్రమవు, అంజనము అని పేర్లు కలిగిన 8 ఏనుగులు అమ్మవారి కనుసైగని గ్రహించి బంగారపు కొండలు తమ తొండంతో పట్టుకుని ఈ కొండలతో స్వర్గలోకానికి వెళ్ళాయి. స్వర్గంలో ఆకాశంలో మందాకిని అనే పేరుతో గంగానది ప్రవహిస్తుంది. ఆకాశగంగలో కాలుష్యం ఉండదు. అందుకని స్వర్గలోకంలో ఉన్న గంగానది దగ్గరికి బంగారపు కొండలు పట్టుకుని ఏనుగులు తమ తొండంతో ఆ నీళ్లు దాని నిండా పట్టి ఆ నీళ్లు అమ్మవారి దగ్గరికి పట్టుకొచ్చాయి. అమ్మవారు ఓ పీట మీద కూర్చుంది. ఆ పీటని ఇంద్రుడిచ్చాడు. పైగా ఇంద్రుడిచ్చిన రత్నాల పీట మీద అమ్మ కూర్చుంటే ఈ 8 ఏనుగులు అమ్మవారి మీద ఆ కొండల నీళ్లు దెంబరించాయి. తొండంతో పట్టుకున్న బంగారు కొండలలో ఉన్న పవిత్ర జలాన్ని చిలకరించాయి. ఆ నీళ్లతో స్నానం చేసింది. అభిషేకమాడునే అభివర్ణితాచార దిగ్గజానీతమవు తేటనేట. ఈ తెనాలి రామకృష్ణుడి కంటే ముందే పురాణాలు ఆ మాట చెప్పే. ఇంకా అద్భుతంగా శంకరాచార్యులు వారు దాని శ్లోక రూపంలో కనకధారా స్తోత్రంలో రాశారు. ఏమని? దిగ్గస్థిభిః కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగీ ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీ అమృతాబ్ధి పుత్రీ దిగ్గస్థితి. 8 దిగ్గజముల చేత, దిగ్గజముల చేత అంటే వాడి తొండాలని చెప్పాడుగా సుస్పష్టంగా, అవి తమ తొండాలు చాచి బంగారు కొండలు పట్టుకుని ఆ బంగారపు కొండల్ని ఆకాశగంగ దగ్గరికి పట్టుకెళ్ళి ఆ నీరు దీని నిండా నింపి ఆ తర్వాత ఆ నీళ్లతో ఉన్న కొండలు పట్టుకొచ్చి అమ్మవారి మీద ఆ కొండ మూతి నుంచి కొండ చివర ఉన్నటువంటి మూతి ద్వారా అమ్మ మీద పోసే. అది ఎటువంటి నీరు? స్వర్వాహిని. స్వహ అంటే స్వర్గం, వాహిని నది, స్వర్వాహిని స్వర్గ నది అనగా గంగ. ఆ నీరు ఎటువంటిది? విమల, స్వచ్ఛమైన నీరు, ఎక్కడ మలము లేదు. మలము అంటే కాలుష్యం, దోషం, చెత్త. మలము లేకపోతే అమల లేక విమల. ఆ నీరు కూడా చారు అన్నారండి, అందంగా ఉందట. కొన్ని చోట్ల నీళ్లు చూస్తే భయం వేస్తుందండో, యమునా నదిలో ఒక్కొక్క చోట నల్లని నీరు చూస్తే మనకి భయం వేస్తుంది. కొన్ని చోట్ల నీళ్లు నల్లగానో ఓ రకంగా జుగుప్సగానో భయంగానో ఉంటాయి. అందుకే సముద్రాల్లోకి దిగాలంటే ఆ నీరు చూడగానే భీతి కలుగుతుంది. కానీ చిత్రం ఈ అమ్మవారు స్నానం చేయడం కోసం తెచ్చిన నీరు అందమైన నీరుట. నీరు చూడగానే తాగాలి, స్నానం చెయ్యాలి అనిపించాలి. ఆ నీటికి అందమైన నీరు అని పేరు. కొన్ని వస్తువులు, తినే వస్తువులు కూడా చూస్తే భయం వేస్తుంది తెలుసా. ఓ చోట జంతికలు పట్టుకొచ్చి ఇచ్చారు, ఆ జంతికల ఎర్ర రంగు ఏ రంగు వేశారో కానీ దాన్ని చూడగానే నాకు హైదరాబాద్లో విద్యానగర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర కనిపించిన ఆ కోడి మాంసమే కనపడింది అడిగిపోయి. అక్కడ అలా కాలుతూ ఉంటే చూసారా మీరు, ఈసారి ఎప్పుడైనా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ కబాబ్ అని పెడతాడు వీడు దుంపదగ రోడ్డు మీదకి ప్రదర్శిస్తాడు. నా కంటి మీదే పడతాయి అవి, అదేంటో కానీ నా కళ్ళ ముందు అవి అలాగా ఆ అద్దాల్లో తిరుగుతూ తిరుగుతూ ఉంటాయి. శవాల్ని కాల్చి ఈ పిచ్చి పీరుగులకు తెలియక పాప అమాయకులైన వాళ్ళు ఆ శవాల దగ్గరికి వెళ్ళి ఆ శవాలను తెలియక కొరుక్కుని అంటూ పూర్వజన్మలో కుంభకర్ణుడు రావణాసురుడు పిక్కుతున్నట్టుగా వాటి పిక్కుతింటూ ఉంటే హడిలిపోతున్నాను. అచ్చం ఆ రంగులో ఉన్న జంతికలు పట్టుకొచ్చాడు, రంగు వేసి పట్టుకొచ్చి. దాంతో ఆ జంతికలు తోడగానే అందం పోయి తినలేకపోయాను. అందుకనే నేనేం చేశానన్న, ఏమండి బాబోయ్, నాకు జంతికలు అంటే ఒకప్పుడు చాలా ఇష్టమే, కానీ ఆ రంగు చూసినప్పటి నుంచి జంతి కంటే నా గొంతుకి అడ్డం పడినట్టుగా ఉంటుంది. ఏదన్నా చేయండి అంటే పాప నేను మంచి జంతికి చేశారంటే అది ఎలా ఉంది ఇంకా చూడలేదు, చూశాక నా అదృష్టం బాగుంటే దాన్ని బట్టి తింటాను. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే వస్తువులు, తినే వస్తువులు కూడా ముందు దృష్టికి బాగుండాలి, అందంగా ఉండాలి, అప్పుడు తినగలుగుతాం. స్నానం చేయాలంటే నీళ్లు అందంగా ఉండాలి, ఆ నీరు చూడగానే మనకి భయం కలగకూడదు అన్నమాట. కొన్ని కొన్ని నదులు, కొన్ని కొన్ని చెరువుల్లో నీళ్లు అలాగే ఉంటాయిగా, అమ్మవారు స్నానము చేసే నీరు స్వర్గంగా స్వచ్ఛమైనది, అందమైనది. అటువంటి జలము చేత తడపబడిన అంగములు కలిగిన లక్ష్మీదేవికి నమస్కారం అంటారు ఆదిశంకరాచార్యులు గారు. ఆ లక్ష్మి ఇప్పుడు దిగ్గజములు పక్కనొస్తూ ఉండగా వచ్చింది. నవనిధానాలు జవడి సరుకులుగా వేసుకుంది. ఒక దిగ్గజం కాదట, వ్యూహలక్ష్మీదేవి వస్తూ ఉంటే ఆ వ్యూహలక్ష్మీదేవి కూడా అష్టదిగ్గజాలు వస్తాయి. పటాల్లో ఏమవుతుందనమాట, మనకి పక్కన రెండే అనుగులనే వేస్తారు కాబట్టి చాలా మంది రెండే అనుగులే అమ్మవారికి స్నానం చేయిస్తున్నారు అనుకుంటారు. రెండే అనుగులు కష్టమా? దిగ్గజములు అని బహువచనం వాడారు అందుకని. అష్టదిగ్గజాలు 8 ఉంటాయి అవి. అటువంటి తల్లి సుందరీమణి ఈ విష్ణువు పక్కనే ఉన్నది. ఇదంతా మనం మర్చిపోకూడదు. ఆత్మారాముడు జపం చేశాక 40 రోజున పుష్కరిణి తీరంలో పెద్ద భవనం, ఆ భవనంలో నుంచి ఒక భార్యాభర్తలు నడుతొస్తున్నారు. ఆ భర్త గారు నీలమేఘఛాయ శరీరుడు, భార్యామణి గారు ఎవరన్నమాట, బంగారపు రంగులో ఉంది. ఆవిడ కూడా అలంకరించుకున్నది, ఆవిడ కట్టుకున్న బంగారపు రంగు వస్త్రం, దానికి ఎర్రని అంచులు, ఆ ఎర్రని కుంకుమ, ఆవిడ బంగారపు రంగులో ఉంది. చెవులకి కుండలాలు ఉన్నాయి, కిరీటం పెట్టుకుంది, 4 చేతులు పెట్టుకున్నాయి. ఏనుగులు కూడా వస్తున్నాయి, సఖీజనం దాసదాసీ జనం వస్తున్నారు. అటువంటి తల్లి క్షీరసముద్రరాజ తనయ్య వ్యూహలక్ష్మి కూడా వస్తూ ఉండగా ఈ లక్ష్మీనారాయణుని చూశాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా శ్రీ మహాలక్ష్మి సమేత నారాయణాయ నమః అంటూ ఉండగా, లక్ష్మీ నారాయణాభ్యాన్ నమః అంటూ ఉండగా ఆ స్తోత్రాలను బట్టి, అబ్బా నా జన్మ ధన్యమయ్యింది, నేను చేసినది వ్యూహలక్ష్మి మంత్రం, ఒక లక్ష్మే కనపడుతుంది అనుకున్నాను. అలా కాదు, ఏకంగా లక్ష్మీనారాయణులు ఇద్దరూ కనపడ్డారు, ఏమిటా అనుకుంటూ ఉండగా ఇంతలో నారద మహర్షి ముందుగా వచ్చాడు. ఇంకా నీకు అర్థం కాలేదా? ఓం శ్రీ ఓం నమః నవనువు ఓంకారంలో త్రిమూర్తులు ఉన్నారు. శ్రీ అనగానే లక్ష్మి ఉన్నది, అందులో పరమలక్ష్మి అయి అన్న దాంట్లో పరమ అంటే విష్ణువు, లక్ష్మి అంటే అమ్మవారు. పరమలక్ష్మి అయి అంటే విష్ణువుతో కూడిన లక్ష్మి, లక్ష్మితో కూడిన విష్ణువు అని అర్థం. విష్ణు వక్షస్థిత అయ్యి అన్నావుగా, అప్పుడు విష్ణు వక్షస్థలం మీద ఉన్న అమ్మని కనబడాలంటే విష్ణువు లేకుండా ఎలా కనబడుతుంది? పేరుకు వ్యూహలక్ష్మీ మంత్రం అంటే కేవలం లక్ష్మీ మంత్రం అని జనం అనుకుంటారా, కానీ ఆ వ్యూహ శబ్దంలో ఉంది. వ్యూహం అంటే లక్ష్మీదేవి ఎప్పుడు నారాయణుడితో కలిసి బంధములతో ఉంటేనే వ్యూహలక్ష్మి, లేకపోతే కేవలం కాళ్ళు చేతులు ముడుచుకుంటే ఇలా చేతులు పెట్టినంత మాత్రం చేత వ్యూహలక్ష్మి కాదు. ఆ ఇద్దరిది అవినాభావ సంబంధం. నీ మహామంత్రంలో సగం విష్ణువుకి సగం లక్ష్మికి చెందుతాయి. అందుకే ఆ మహాదంపతులు, పురాణ దంపతులు, పావన దంపతులు, సకల లోకాలకి మాతాపితలు నిన్ను అనుగ్రహించి నీకు వరాలు ఇవ్వడానికి వచ్చారు. అనగానే వీడికి మళ్ళీ అనుమానం వచ్చింది, 40 రోజులు నేను చేసిన మంత్రానికి ఇంత శక్తి ఉందా అన్నట్ట. నేనేమో పెద్ద గొప్పగా దీక్షగా చేయలేకపోయానేమో అనుకున్నాను. అనగా నీ దీక్ష పెద్ద గొప్పదని నేను అన్నగాని వాళ్ళ కరుణ గొప్పది, నువ్వు నిజంగా శ్రద్ధతో చేసావు. మనం ఎంత శ్రద్ధగా చేసినా లక్ష్మీనారాయణుల్ని మెప్పించేంత శ్రద్ధగా మంత్రం చేయగలమా? మన జన్మలో చేయలేము. ఇప్పుడు మీరు ఎంతో పరమభక్తులు సందేహం లేకుండా, మీరు విన్నంత శ్రద్ధగా పురాణాలు ఇంకెవరు వినలేరంటే అతిశయోక్తి కాదు. ఏదో మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొనికేసినా, కానీ ఆ మాత్రం కూడా మరి లేకుండా ఎలా ఉంటాడు మానవ మాత్రుడు అన్నాక? అది మానవ శరీరం కనుక రోజు మొద్దున 3 గంటలు సాయంత్రం 3 గంటల సేపు పాపం ఉపవాస దీక్షతో ఏదో చెంబుడు కాఫీ మాత్రమే తాగి వాడు అతని ఇడ్లీలు మాత్రమే తిని మధ్యాహ్నం దాకా ఏమి తినకుండా ఉండి మళ్ళీ మధ్యాహ్నం ఏదో ఇంత మాత్రం ఉపమాయే తిని ఎవరు వినగలరు? ఉపన్యాసం చాలా కష్టం, శ్రద్ధగా ఆసక్తితో. కానీ ఎంత భక్తితో విన్నా ఆ భక్తితో వినేవారి ఎడల కనుక వాసుదేవుని కరుణ లేకపోతే మనం ఎంత విన్నా వ్యర్థం. అందుకే భక్తి ఒక ఎత్తు, భక్తిని ఆ ఈశ్వరుడు మెచ్చడం ఒక ఎత్తు. నువ్వు శ్రద్ధగా జపము చేసినా అవ్యాజ కరుణామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఈ ప్రాంతం మహిమ గొప్పది గనక, నీకు మంత్రమిచ్చిన వాడు సాక్షాత్ సనత్ కుమారుడు గనక, ఇటు స్థలం అటు గురువు ఇటు నీ దీక్ష, ఈ మూడు ఆయన్ని ఆనందపెట్టి లక్ష్మీ సమేతంగా నీకు దర్శనమిచ్చేలా చేశాయి. ఇదిగో వేయించేసిన లక్ష్మీనారాయణుల పాదాల మీద పడు. ఒకప్పుడు నేను దాసీపుత్రుణ్ణి, అంట్లు తోముకునే పని మనిషి కొడుకుని నేను, నన్ను నారదుణ్ణి చేసిన వాడు ఆయన. అటువంటి స్వామివారి మంత్రజపానికి ఇవాళ నీకేమిస్తాడో వెళ్ళు పాదాల మీద పడనగానే సాష్టాంగ పడిపోయాడు. ఆ తర్వాత లేచాడు, ఎలా వర్ణించాలో అర్థం కాలేదట. అప్పటిదాకా మంత్రజపం చేశాడు. ఈయన పండితుడే, కవిత్వం ఉన్నవాడే, కానీ లక్ష్మీనారాయణులు ఎదురుగుండా కనపడితే వర్ణించడానికి వాక్కు స్తంభించిపోయింది. చూపులతో అలా చూస్తూ ఉండిపోయాడు. శరీరం కాసేపు పాషాణం అయిపోయింది. భగవంతుడు దర్శనమిస్తే ఆనందంలో ఏం అనలేమండి మనం, మాట్లాడలేము. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎందుకంటే భగవంతుణ్ణి మన వాక్కు చెందదు. మనం ఎంత స్తోత్రం చేసినా ఆయన పూర్తిగా వర్ణించగలమా? మన పాండిత్యం ఆయన వర్ణించడానికి చాలదు. అక్కడికి వెళ్ళి ఆయన్ని పొందలేక వెనక్కి వచ్చేస్తుందిట. అంతే మన వాక్కు. ఆయన అనుగ్రహించి నాయన నన్ను వర్ణించు అంటే మనం వర్ణించగలం. కానీ తనని వర్ణించే శక్తి ఆయనే ఇవ్వాలి, తనని చూచే దృష్టి ఆయనే ఇవ్వాలి, చూడ్డానికి తన శరీరాన్ని అక్కడ ఆయనే అట్టే పెట్టాలి. ఇవాళ ఆయన్ని చూచాడు ఆత్మారాముడు, కళ్ళు అలా స్తంభించిపోయాయి, ఏం మాట్లాడలేడు. ఆనందంతో శరీరం పులకీభూతమైపోయి స్తంభించిపోయిందనమాట, రోమాంచమైపోయింది, గగుర్పాటుకు గురయ్యింది. అప్పుడు ఆయన హరి ప్రేమతో తన చేతిలో ఉన్న శంఖాన్ని నెత్తి మీద పెట్టి అలా నిమిరాడు. శ్రీ మహావిష్ణువు శంఖంతో ఒకప్పుడు ధ్రువుణ్ణి నిమిరాడు. అప్పుడు ధ్రువుడు ఆయన్ని స్తోత్రం చేయగలిగాడు. ఇప్పుడు ఈయనకి మళ్ళీ నిమిరి, నీకు భయమేలా, నీకు భయమేలా, వ్యూహలక్ష్మీ కటాక్షమిప్పుడు నీ యందు బొందినది, ఇంకా మీద ఆయువారోగ్య వైశ్వర్యమర నీకు కల్గు విజ్ఞాన నిష్టయు కలుగు విప్రా. ఓ విప్రవర్య, నన్ను చూచి గగుర్పాటుకి గురై వర్ణించలేక స్తోత్రం చేయలేక అలా భయంతో ఉండిపోయావా? ఎందుకునైనా భయం? నేను తండ్రిని, వాత్సల్యంతో నీ దగ్గరకు వచ్చాను. ఏం భయపడకు, గగుర్పాటుకు గురి కాకు, నిశ్చింతగా నన్ను ఎలా వర్ణించాలో అలా వర్ణించు. అమ్మ వ్యూహలక్ష్మి నీ జపానికి మెచ్చుకొని నా చెంగుచ్చుకు మరీ లాక్కో చెక్కండి నిలబెట్టింది. శ్రీ మహావిష్ణువు పైకి ఒక ఉత్తరీయం ఉంటుంది. ఆ ఉత్తరీయ యొక్క అంచుని చెంగు అంటాం. ఈ చెంగు పుచ్చుకుని ఏమండోయ్, నా భక్తుడు అక్కడున్నాడు, వ్యూహలక్ష్మి మంత్ర జపం చేస్తున్నాడు పుష్కరిణీ తీరంలో, వాడికి దర్శనమిద్దాం రండి అంది. అనగానే ఆవిడ కోసం, ఆవిడ మాట మన్నించడం కోసం నా భవనాన్ని వైకుంఠం నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు చూస్తున్నది వైకుంఠంలో నా యొక్క నివాస భవనాల్లో ఒకటి. అందులోంచి అమ్మవారితో ఈ పరివారంతో నీకు దర్శనమివ్వడానికి వచ్చాను. వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని నిష్ఠతో భక్తితో శ్రద్ధతో జపించిన వాడికి నా దర్శనం కాకుండా పోదు. నా దర్శనం మళ్ళీ విడిగా కాదు, అమ్మతో కలిపే ఇస్తాను. ఇప్పుడు మా ఇద్దరి దర్శనం చేసుకున్నవాడు జీవితంలో వ్యర్థజీవి కాడు. ఇదిగో నీ మీద నాకు అపార ప్రేమ కలుగుతోంది, వాత్సల్యం పెరుగుతోంది. ఈ రోజు నుంచి నీకు ఆయువు పెరుగుగాక, ఆరోగ్యం లభించుగాక, ఐశ్వర్యం లభించుగాక, విజ్ఞాన నిష్ట కూడా నీకు లభించుగాక. నీకు నీ కుటుంబానికి సకల శుభాలు ఉంటాయి. బ్రతికినంతకాలం సకల భోగాలు అనుభవించి ఆ తర్వాత నా లోకానికి సాయుధ్యానికి వద్దు గాని అనగానే వెంటనే పాదాల మీద పడిపోయి, ప్రభు ఎంత ఆశ్చర్యకరమైనది నీ రూపం, వేదాలు వర్ణించలేని నీ రూపం ఇవాళ నాకు దర్శనమిచ్చింది. మహానుభావులైనటువంటి పండితులు నిరంతరం భక్తితో శ్రద్ధతో యజ్ఞాలు చేసి, ఉపవాస దీక్షలు చేసి, పారాయణలు చేసి, మంత్రానుష్ఠానాలు చేసి నీ దర్శనం పొందలేక అల్లాడిపోతున్నారని విన్నాను నేను. సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదన కప్రభావళింజేరి భవాంధకారముల చెక్కక దాటుదు రెట్టి దేవరం చూడగా ఎంత భాగ్యమోకో. మహాపండితులు వేల సంవత్సరాలు తపస్సు చేసినా నీ కాలి కింద ఉన్న దుమ్ము చూడలేరట. అటువంటిది ఈరోజు నువ్వు మాకు దర్శనమిచ్చావు. నిన్ను కళ్ళారా చూడగలిగాను, నా జన్మ తరించింది, నా భాగ్యం పండింది, నేను అదృష్టవంతుడయ్యాను. నీ కాలి గోరును కూడా చూడలేని జనాల్ని గురించి విన్నాను. చాలామంది జనం అన్నారట, స్వామిని చూడలేము సరే, ఆయన కాలు గోరు కూడా చూడలేకపోయాం, ఆయన కాళ్ళ కింద ఉన్న దుమ్ము చూడలేకపోయాం అన్నారు. అటువంటిది ఇవాళ నువ్వు నాకు ఒక్క 40 రోజుల జపానికి ప్రత్యక్షమయ్యావంటే ఇది నా తపస్సు గొప్పతనం కాదు, నా మంత్ర అనుష్ఠాన ఫలితము కాదు, నీ కరుణ గొప్ప. నీ కరుణ గొప్పది గనక ఈ పిచ్చాన్ని అనుగ్రహించావు. నీ కాలి గోళ్ల మీద తలపెడితే సంసారం అనే చీకట్లు తొలగిపోతాయి. భవ అంధకారం అన్నారు దానిని, అంటే పుట్టుకు ఒక పెద్ద చీకటి. పుట్టిన దగ్గర నుంచి ఎన్ని కష్టాలండి బాబు మనకి, బాబు పుట్టడం ఒక కష్టం, పెరగడం ఒక కష్టం, వార్ధక్యం పెద్ద కష్టం, చావు ఇంకా కష్టం. చావు అదో చచ్చే చావు. ఓన 4 రోజులు ఏదో ఒక యాతనే, యాతన లేకుండా ఎవడుంటాడు? అందుకే ఈ సంసారానికి చీకటి అని పేరు, భవాంధకారం. ఈ అంధకారం తొలగాలంటే తళ్ళ తళ్ళ మెరిసిపోతున్న నీ కాలి గోళ్ల నుంచి వచ్చే కాంతే దిక్కు. నేను నీ కాలి గోళ్ల మీద తలపెట్టి నమస్కరిస్తాను. ఆ కాంతితో ఈ సంసారం అనే కటిక చీకటి తొలగించి విజ్ఞానం అనే వెలుతురు ప్రసాదించు వాసుదేవ పరంధామ అంటూ ఉండగా స్వామివారు అదృశ్యమైపోయాడు. ఈయనకి కాసేపు అసలు మతి లేదు, ఏమిటి ఇంత పెద్ద భవనం క్షణంలో మాయమైపోయింది, ఇది కళా నిజమా? ఈ సామాన్య జీవికి ఇంత భవనం, అంతటి కొండంత దేవుడి యొక్క దర్శనం లభించాయా, లేక నేనేమైనా కలకంటున్నానా, స్వప్నమా వాస్తవమా అనుకుంటూ ఉంటే నారద మహర్షి మాత్రం అక్కడే ఉన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చింది, నారదుడు ఇక్కడే ఉన్నాడుగా, ఈ స్వప్నం ఎలా అవుతుంది? అసలు ఏమీ లేకపోతే స్వప్నం, ఆ స్వప్నమే ఎంత బాగుంటే నిజం ఇంకెంత బాగుంటుంది అనుకుంటూ ఉండగా నాకు ఎదురుగుండా నారదుడు కనబడ్డాడు. గనక ఇది స్వప్నము కాదు, స్తవము చేశాను నేను, అది వాస్తవం అనుకున్నాడు. అప్పుడు ఆయన నారదుని కాళ్ళ మీద పడి, తండ్రి ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? హరి దర్శనం అయ్యాక ఇంక నాకు ఏ కోరిక లేకుండా పోయింది. హరి దర్శనానికి ముందు కోరికలు ఉన్నాయి తిరిగి, ఏమిటి? డబ్బు సంపాదించాలి, పెళ్ళాం బిడ్డలు పోషించాలి. అందుకే వచ్చాడు, అసలు దారిద్ర్య బాధ నుంచి విముక్తి పొందడానికి వచ్చాడు. ఇప్పుడు శ్రీహరి దర్శనం అయ్యాక డబ్బు, మళ్ళీ పెళ్ళాం బిడ్డలు, వీటి మీద వ్యామోహం పోయింది. ఎప్పుడైనా భగవద్ దర్శనం అవ్వని క్రితమే మన కోరికలు ఉంటాయి. ఆ దర్శనం అయ్యాక ఇంకా కోరికలు ఏమిటి? అప్పుడు కూడా కోరికలు ఉన్నాయంటే వాడు కర్మది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నా కోరికలు ఏమనగానే నారదుడు నవ్వి, శ్రీహరి దర్శనం, ఆయన దర్శనానికి ముందు మనం ఏ కోరికతో చేశామో ఆ కోరికను తీర్చే దర్శనం అది. అంటే నీ సిక్కు హరి దర్శనానికి ముందు నీ మనసులో ఏం కోరిక ఉంది? ఐశ్వర్యాభిలాషం ఉంది, పాపాలు పోవాలి, దారిద్ర్యం తొలగాలి, సంపదలు కావాలి అనే కోరికతో నీవు శ్రీహరి కోసం తపస్సు చేశావు. ఇప్పుడు హరిదర్శనం అయ్యాక నీకు వైరాగ్యం వచ్చినా ఇప్పుడు వైరాగ్యం నీకు నిలబడదు. హరి చెప్పినట్టే నువ్వు కొండ దిగి నీ ఇంటికి వెళ్ళు, నీకు సంపదలు వస్తాయి, కొంతకాలం కుటుంబంతో కాలక్షేపం చేయి. ఎప్పుడు కూడా ఈ లోకల్లో కొన్ని భోగాలు అనుభవించకపోతే మళ్ళీ జన్మ వస్తుందిట. వైకుంఠానికి వెళ్ళినా ఈ వెళ్ళిపోయే ముందు భూలోకంలో వీళ్ళంతా చక్క మంచి బంగారం లాంటి ఇల్లు కట్టుకున్నారు, ఆహాహా మంధన్ అంటే చిన్న గ్రామం అనుకున్నాం, ఏం అపార్ట్మెంట్లు అబ్బబ్బ డబల్ బెడ్రూమ్లు ఎంత బాగున్నాయి, వాళ్ళ ఇల్లు ఎంత బాగుంది, ఇలాంటి ఇల్లు నాకు లేకుండా పోతున్నానే అని బెంగెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ పుడతారు, ఈ అపార్ట్మెంట్ కోసం మళ్ళీ పుడతారు. అందువల్ల ఏంటంటే కోరికలు తీరకుండా వెళ్ళిపోయేవాడికి ఆ కోరిక చివరి రోజుల్లో మళ్ళీ గుర్తుకొచ్చిందంటే దానికోసం జన్మెత్తాలి. నువ్వు ఆ కోరికల్ని ఇక్కడే తీర్చేసుకో, ఇంకా వాటి మీద వ్యామోహం లేకుండా చూసుకో. పో వెళ్ళేటప్పుడు నీకు వ్యూహలక్ష్మి మంత్రం ఇచ్చిన గురువు గారి కాళ్ళ మీద పడు, ఎందుకంటే మంత్రోపదేశం చేసిన గురువు పాదాల మీద పడకపోతే అది కృతజ్ఞత అవుతుంది, దానివల్ల మంత్రానుష్ఠాన ఫలితం నీకు మళ్ళీ రావలసిన రీతిలో రాదు, కైవల్యం రాకుండా చేస్తుంది అనగానే నారదునికి నమస్కరించుకున్నాడు, కిందకి దిగాడు. మళ్ళీ యథాప్రకారంగా ఆ వెంకటాద్రి నుంచి దిగుతున్నప్పుడు సనత్కుమారుడి దర్శనం అయ్యింది, ఒక కొండ గుహ కనపడింది అక్కడ అంజనాద్రి ప్రాంతంలో. ఆ గుహా ప్రాంతంలోనే యథాప్రకారంగానే ఇంత పూర్వం ఎలా ఉన్నాడో అదే రూపంతో సనత్కుమారుడు కనపడ్డాడు. ఈయన వెళ్ళి గురువుగారికి నమస్కరించాక ఆయన కూడా ఆశీర్వదించాక అప్పుడు బయలుదేరి ఇంకా మహారాష్ట్రలో ఉన్న తన గృహానికి బయలుదేరాడు, విదర్భకి వెళ్ళాడు. ఆ విదర్భలో ఓ అడవి ప్రాంతంలో ఊరికి చివర అదొక అడవి, ఆ ప్రాంతంలో ఓ పాతకాలపు కూలిపోతున్న గుడిసె అయ్యింది. ఆ గుడిసెలో పెళ్ళాలతో బిడ్డలతో ఉంటున్నాడని చెప్పుకున్నాను కదా, ఈయన ఆ గుడిసె దగ్గరకు వచ్చాడు. తీరా చూస్తే అక్కడ గుడిసె లేదు, ఒక మహావిశాలమైన భవనం కనపడింది. భాను చంద్ర ప్రభాభాసమాన స్వర్ణకాంతోపలోపల సౌధములును కలకంఠ సుఖ నీలకంఠ సముత్కంఠ మానిత కూజితోద్యానములును. ఓ పెద్ద ఆకాశం అంతెత్తు భవనం, సువర్ణమయమైన భవనం. ఆ భవనంలో దిగుడు బావులు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, వంటశాలలు ఉన్నాయి, భోజనశాలలు ఉన్నాయి, ఈత కొట్టడానికి మధ్యలో కొలనులు ఉన్నాయి, ఆయుధశాలలు ఉన్నాయి, ధాన్యాగారాలు ఉన్నాయి, ఇంకా రకరకాలైనటువంటి శాలలు, పత్నీశాల ఉంది, ఆగ్నిద్రశాల ఉంది, యజమానశాల ఉంది, శయనాగారాలు ఉన్నాయి, ఇటువంటి అనేక శాలలతో కూడిన భవనం. భవనంలో 10,000 మంది దాసదాసీ జనం అటు ఇటు తిరుగుతున్నారు, ఏ మూల చూసినా రత్నాలు రాసులు పోసున్నాయి, ధాన్యాల రాసులు కనపడుతున్నాయి, కూరగాయలు కనపడుతున్నాయి, ఊరగాయలు కనపడుతున్నాయి. ఇవన్నీ చూసి వీరికి మతిపోయి, నేను చాలా రోజులు అయిపోయిందిగా వెళ్ళి, నేను అలా వెళ్ళగానే ఏ మహారాజు నా గుడిసె మీద దాడి చేసి నేలమట్టం చేసి బిల్డింగ్ కట్టేసుకున్నాడా, ఎంత కట్టుకున్నా నేను 40 రోజులు జపం చేశాను, అంతపూర్వం ప్రయాణం ఇటు ప్రయాణం అంతా కలిపి 2 నెలలు, ఈ 2 నెలల కాలంలో ఇంత బిల్డింగ్ ఎలా కట్టాడా అనుకుంటూ, ఇప్పుడు నా పెళ్ళాం బిడ్డలు ఏమైపోయారు, స్వామివారు నాకు సంపదలు వస్తాయన్నాడు, ఇప్పుడు చూస్తే గుడిసెంతా కూలిపోయింది అని అటు ఇటు విభ్రాంతుడై చూస్తూ ఉండగా ఆ భవనంలో నుంచి ఒక మంచి హారతి పళ్ళెం పట్టుకున్న ఒక ఆవిడ, ఆవిడ పక్కన ఇంకో 3 ముగ్గురు 4 మనుషులు ఆడవాళ్ళు దాసదాసీ జనంతో మంగళహారతి పట్టుకొచ్చారు. మంగళము కొన్ను మా సద్గురు దేవాని ఎంత అందంగా పడేశారండి బాబు మీరు అంత మధురంగాను. అలా చక్కగా ఈ వచ్చిన వాళ్ళు గొయ్ కైకోను మా మంగళము ఓ భర్త దేవా గైకోను మా హారతిని పాటలు పాడడం మొదలెట్టారు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చక్కగా మంచి మంచి కంఠాలతో పాడుతూ ఉంటే ఈయనకి అనుమానం వచ్చింది, ఎక్కడో ఈ గొంతుకు విన్నట్టుంది అనుకుని, ఎవరండి మీరు నాకు హారతి పడుతున్నారు, శిష్యులైతే పర్వాలేదు మీరు ఎవరో తెలియటం లేదు, అందులో నేను పరపురుషుణ్ణి, పరపురుషుడికి ఇలా హారతి పట్టచ్చు అంటే మీ మొహం అండి అన్నారు. ఓరి బాబోయ్ మీ మొహం అనే మాట మా ఆవిడ తప్ప ఎవరో పలకరు, సాధారణంగా భార్యలే మొగుడిని మీ మొహం అంటారు. ఈ నలుగురిని చూస్తూ ఉంటే కొంచెం ఆ కంఠాలు వింటూ ఉంటే భార్యల వలే కనిపిస్తున్నారు, కానీ భార్యల లేరు, ఎందుకని వాళ్ళు మహాలక్ష్మి స్వరూపంలో ఉన్నారు. ఏ పట్టు చీరలు కట్టుకుని మంచి నగలు దగిడి గిగిడి దిగవేసుకుని ఉన్నారు, ఇక్కడ దాకా గొలుసులు వేసుకుని, ఇక్కడ దాకా కంకణాలు వేసుకుని, బంగారపు గాజులు వేసుకుని ఉన్నారు. వాళ్ళని చూడగానే నీకు మతిపోతుంది. ఇంతలో వెనకాతల ఓ 16 మంది మగవాళ్ళు 16 మంది ఆడవాళ్ళు లుకలుకలుకలు ఆడుకుంటూ వచ్చేసారనమాట, ఒక కోడి వెనకాతల కోడి పిల్లలాగా వచ్చేసి వాళ్ళు అంతా, వాళ్ళు కూడా ఓ ఈ బాబు పట్టు బట్టలు కట్టేసుకున్నారు, మగవాళ్ళు కిరీటాలు పెట్టేసుకున్నారు, ఆడవాళ్ళు కూడా అలంకరించుకుని నానా నానా అని చెవులు చూపించి ఒకడు, నానా నానా అని వాడు చేతులు చూపించేవాళ్ళు ఒకళ్ళు, అంటే గాజులు చూపిస్తుంది ఒక ఆవిడ, చెవులు చూపిస్తుంది ఒక ఆవిడ, నాన్న ఉంగరం అని ఒకళ్ళు, బంగారం అని ఒకళ్ళు. ఈ పిల్లలంతా వచ్చి పడిపోతూ ఉంటే వీళ్ళంతా అచ్చన్న పిల్లలాగే ఉన్నారు, కానీ నా పిల్లలు బక్క చిక్కిపోయి ఎండిపోయి చింకిగొడ్డలతో ఉంటారు. నా భార్యను చూస్తే దరిద్ర దేవతలకి పరాకాష్ఠలో ఉంటారు, వీళ్ళు చూస్తే లక్ష్మీ స్వరూపాల్లో ఉన్నారు, మగవాళ్ళు విష్ణు స్వరూపాల్లో ఉన్నారు, ఆడపిల్లలు మహాలక్ష్ముల్లో ఉన్నారు, ఏంటిది బాబోయ్ అనుకుంటూ ఉంటే అప్పుడు ఆడవాళ్ళు వచ్చి, మేమేనండి మీ భార్యలమేనండి, ముమ్మాటికి పరస్త్రీలం కాదండి బాబోయ్, అదేం విచిత్రమో, ఓ 12 రోజుల క్రితం హఠాత్తుగా ఈ గుడిసె మాయమైపోయింది, ఈ గుడిసె స్థానంలో ఈ భవనం వచ్చింది, దాసదాసీ జనాలు వచ్చారు, ఈ డబ్బులన్నీ వచ్చి పడిపోయాయి, ఈ గోశాలలు వచ్చి పడిపోయాయి అనగా అప్పుడు వెలిగింది. సరిగ్గా నేటికి 12 రోజుల క్రితం స్వామి పుష్కరిణి తీరంలో వ్యూహలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ దర్శనం నాకు అయ్యింది, ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ లభిస్తాయన్నాడు. అక్కడ అలా అన్నాడో లేదో, ఇక్కడ గుడిసె బదులు ఈ భవనం వచ్చింది. అలా అనగానే రత్నాల రాసులు వచ్చాయి, గజాలు వచ్చాయి, రథాలు వచ్చాయి, గుర్రాలు వచ్చాయి, భోజనశాలలు వచ్చాయి, భోజనశాలలో నిశ్శబ్దంగా మాట్లాడకుండా వాయించి వండుతున్నటువంటి మంచి మహానుభావులు దొరికారు, ఇవన్నీ వచ్చాయి అని ఆశ్చర్యపోయి ఆనందపడిపోయి పరవశించిపోయి, నారాయణ ఒక్క ముక్కతో ఎంత ఐశ్వర్యం ఇచ్చావా, పెట్టక కట్టక కొట్టక ఇన్ని సంపదలు ఇచ్చావు అని కృతజ్ఞతా సూచకంగా కుడికాలు లోపల పెట్టి ఆ కోటలో అడుగుపెట్టాడు. సాధారణ ప్రాణులు ఏం చేస్తారు, ఇంటికి దగ్గర ఇంత డబ్బు వచ్చిందని తెలియగానే ఎక్కడ నగలు, ఎక్కడ రత్నాలు, ఎక్కడ కిరీటాలు, ఎక్కడ కంకణాలను తిరుగుతారుగా, ఈయన రత్నాలు రాసులు ఉన్నటువంటి భవనంలోకి వెళ్ళలా, ముందుగా పూజామందిరం ఎక్కడ అన్నాడు. అక్కడ మందిరం ఉంది, ఆ మందిరం దగ్గరికి వెళ్ళి లక్ష్మీనారాయణుల యొక్క విగ్రహాలు ముందు తాత్కాలికంగా మట్టితో ప్రతిష్ఠించి తర్వాత బంగారంతో వాళ్ళ విగ్రహాలు తయారు చేయించి పెట్టి వ్యూహలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామివారి యొక్క సువర్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని అతిభక్తితో యావజ్జీవితం జపించాడు. బతికున్నంతకాలం వెంకటాచల మహాత్మ్యం మర్చిపోలేదు, బ్రతికున్నంతకాలం గురువైన సనత్కుమారుణ్ణి మర్చిపోలేదు, స్నానం చెయ్యమని చెప్పిన సనకుణ్ణి మర్చిపోలేదు, మహాత్ముడు గురువుగారిచ్చిన వ్యూహలక్ష్మి మంత్రాన్ని విడిచిపెట్టకుండా యథాశక్తి చేశాడు, ఉన్నంతకాలం భోగాలు అనుభవించాడు. అంతే వైకుంఠపురం యయౌ, శరీరం విడిచిపెట్టగానే వైకుంఠపురం ధామానికి వెళ్ళాడు. ఈ కథయును పూర్వము వాల్మీకి మునీశ్వరుడు చాలా మెప్పుదలిర్పల్ నా కొనరగ చెప్పినదే మీకిటు చెప్పి తిని సంయమి ప్రభులారా. ఈ కథని సూత మహర్షి సౌనకాదులకి చెప్పాడు. సూతుడు సాధారణంగా ఇతరులకు పురాణం చెప్పినప్పుడు ఏం చెప్తాడు, సౌనకాదులారా మా గురువుగారు వ్యాసుడు చెప్పాడని చెప్తారు. వ్యాసుడు కాదు ఈసారి ఈ కథ చెప్పింది, వాల్మీకి చెప్పాడు నాకు ఈ కథ, వాల్మీకి స్వయముగా నాకు ఈ కథ చెప్పాడు. ఈ కథని మా వేదవ్యాసుల వారు స్కాంద పురాణంలో గ్రంథస్థం చేశారు. స్వయముగా వాల్మీకి ద్వారా విన్న ఈ పవిత్ర వెంకటాచల మహాత్మ్య గాథని ఇవాళ నేను మీకు చెప్పాను. ఇది చాలా గొప్ప కథ, అందుకే ఈ కథల్లో ఈ కథకున్న విచిత్రమైన పుణ్యం శక్తి ఇంక దేనికి లేవు. ఎందుకో తెలిసిన, ఎక్కడ చూసినా సూత మహర్షి కథ చెప్పేటప్పుడు గ్యారంటీగా మా గురువు గారు వ్యాసుడు చెప్పాడని చెప్పేవాడు. ఈసారి అలా కాకుండా, ఈ కథయును పూర్వము వాల్మీకి మునీశ్వరుడు, వాల్మీకి అంతటి వాడు చెప్పాడు. వాల్మీకి లవకుశులకు మాత్రమే, కొద్దిమంది శిష్యులకే రామాయణం చెప్పాడు, ఇంకే పురాణం పడితే ఆ పురాణం చెప్పరా. కానీ ఈ వెంకటాచల మహాత్మ్యంలో 1-2 కథలు మాత్రం స్వయముగా వ్యాసునికి సూతునికి వాల్మీకి చెప్పాడు. ఆదికవి వాల్మీకి చేత చెప్పబడిన కథవడం వల్ల ఇప్పటికి కూడా వెంకటాచల మహాత్మ్యంలోని ఈ కథని ఆ కొండ మీద పారాయణ చేసిన వారికి చాలా తొందరగా హరి యొక్క దర్శనం అవుతుంది. నేను చూశాను, నేను తిరుపతిలో ఈ వెంకటాచల మహాత్మ్యం చెప్పినప్పుడు మధ్య మధ్యలో కొండ మీదకు నడిచి వెళ్ళి కొద్దిమంది తీసుకుని వెళ్ళేవాడిని. ఎక్కువ మంది జనంతో పెడితే ఏమవుతుందంటే, ఒక్కోసారి మనం చదువుతూ ఉంటే వాళ్ళు రకరకాల కబుర్లు చెబుతూ ఉంటారు, కూడా వచ్చేవాళ్ళలో కూడా ఫోన్లు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు అన్నమాట. ఓ పక్కన గురువుగారు ఉన్నా సరే హలో, అసలు గుళ్ళోకి వచ్చి అంత అరుస్తారు ఏంటండి, మనం గుళ్ళోకి వచ్చాం, 5 నిమిషాలు ఫోన్ మాట్లాడకపోతే కొమ్మలుగుతున్నా బయటికి వెళ్ళొచ్చు కదా, నేను ఆ పక్కన ప్రదక్షిణ చేస్తూ ఉంటాను, ఇంక ఈ పక్కకి వెళ్ళి ఎంత గొంతుకులో మళ్ళీ అనమాట. రామచంద్రప్రభు రావణాసురుడు కూడా అలా అరిచి ఉండడు. రావణాసురుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలిసిన, వాడి చేతులు కైలాస పర్వతం కింద పచ్చడి పచ్చడి అయిపోయాయి, శివుడు ఒక తొక్కు తొక్కాళ్ళండి అందుకని చేతులు పచ్చడయ్యాయి. దాంతో వాడు పెద్ద రావం చేశాడు, అప్పటి నుంచి రావము చేయటం వల్ల రావణ అన్నారు. ఈ ఫోన్లు మాట్లాడేవాడు కూడా అంతలాగే అరుస్తూ ఉంటారు అనమాట. ఏం అరుస్తారో వారి దేవుడు, ఒత్తప్పుడు మళ్ళీ పురాణం చెప్పండి అంటే నోట్లందు గొంతుకురాదు. కానీ ఒక్కసారి సెల్ ఫోన్లో ఏముందో తెలియదు, కానీ ఆ ఏమిటి అదో పక్కన సిగ్నల్ కట్ అయిపోయినా ఇంకెందుకు అరుస్తాడో తెలియదు. మధ్యలో పక్కవాడికి కనబడిలే, సిగ్నల్ కట్ అయిపోయింది, వినపడతాం. మళ్ళీ దాన్ని తిట్టడం కూడా నాకే వినపడాలి. అందువల్ల కొంచెం ఏంటంటే గుళ్ళోకి వచ్చినప్పుడు కాసేపు ఆపేద్దాం. అది సెల్ అనుకుంటున్నారు కానీ ఒత్తప్పుడు చాలా ఉపయోగమేది. కానీ ఈ టైంలో మాట్లాడితే పురాణ గాథకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సెల్లో మీకు గ్యారంటీ హెల్లో మాట్లాడితే ఇక్కడ, అదే బయట మాట్లాడితే హెల్ కాదు. అలాగే ఇక్కడ మాట్లాడితే ఉపయోగం లేదు, ఆ హెల్లే కాదు, బిల్లు పెరుగుతుంది, జేబుకి చిల్లు, చివరికి లైఫ్కి నిల్లు. ఎక్కువ మాట్లాడితే బుర్ర పాడైపోతుందిట. అస్తమాట మాట్లాడకండి దాన్ని. ఎప్పుడెంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. నేను ఒకప్పుడు అవధానంలో చెప్పారు పద్యం, సెల్లు కాదది ఒక్కప్పుడు హెల్లు కాని, హెల్లు కాదది పెరిగడి బిల్లు కాని, బిల్లు కాదది జేబుకి చిల్లు కాని, చిల్లు కాదది లైఫ్కి నిల్లు కాని. ఎప్పుడు ఈ కథ, అందుకని నేను ఎక్కువ మంది తీసుకెళ్లకుండా క్లుప్తంగా కొద్ది మందితో తిరుపతిలో ఉన్న రోజుల్లో పైకి వెళ్ళి ఒకసారి మననం చేసుకుని చెప్పేవాడిని. ఎటువంటి రూపం దర్శనమయ్యిందో చాలాసార్లు, ఏడు కొండల మీద శ్రీనివాసుని దర్శనం నాతో పాటు భక్తులకు కూడా అయ్యింది. ఏదో సమయంలో అవుతుంది. ఈ కథకి అంత శక్తి ఉన్నది. ఆ కథకి అంత శక్తి ఉండడానికి గల కారణం, స్వయంగా వాల్మీకి స్వయం తుశ్రావయామాస, వాల్మీకి స్వయముగా దానిని సూతునికి వ్యాసునికి చెప్పాడు. రాయుడివే గారు చెప్పే అవకాశం ఆయనకి ఎక్కువ ఉండదన్నమాట. అటువంటి కథ అవటం వల్ల ఈ కథ చాలా గొప్పది అని చెప్పారు. ఆ కొండ మీద అనేక తీర్థాలున్నాయి. అసలు వెంకటాచలం అంటేనే అనేక తీర్థయాత్రలకు నిలయం. అక్కడ ఒకటా రెండా పాపనాశనం, ఆకాశగంగ, తుంబురు తీర్థం, కుమారధార, ఇలాంటి ఎన్నెన్నో తీర్థాలున్నాయి. పూర్వం శంఖణుడు అనే ఒక రాజుగారిని అనుగ్రహించిన దివ్యస్థలం వెంకటాద్రి అంటే. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క కష్టం వస్తూనే ఉంటుందిలేండి. చాలా కాలం క్రితం శంఖండు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప రాజుగారు. 11 అక్షౌహిణీల సైన్యం ఉండేదట ఆయనకి. బాబు ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించేవాడు ఆయన. సైనికులు కూడా రాజుగారిని చాలా భక్తితో చూచేవారు. కాలం కలిసి రాకపోతే ఎప్పుడేం దొరుకుతాయో తెలియదు కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా. అన్నిటికీ కాలమే మూలం. కాలోహి దురతిక్రమ, కాలమును ఎవ్వరము దాటలేం. ఈ రాజుగారికి ఎక్కడికి వెళ్ళినా పేరు వచ్చేసింది. రాజుగారు ధర్మాత్ముడు, రాజుగారు పండితుడు, రాజుగారు దాత అని ఈ విధంగా అన్ని ఛానల్స్లోనూ రాజుగారి పేరు వస్తుంది. దాంతో కొంతమందికి అది కంటగింపు అయిపోయింది. ఎక్కువ పేరు వస్తే కూడా తట్టుకోలేరండి కొంతమందికి. ఒళ్ళు కొత్త కొత్తలు ఆడిపోతున్నట్టు, ఏమిటి శంఖణ మహారాజు గారికి ఇంత పేరు వస్తుంది? ఆయన దాత, ఆయన మహాత్ముడా, ధర్మాత్ముడా? అయితే మనం తక్కిన మహారాజులం ధర్మాత్ములం కదా, మనకు కీర్తి రాకూడదా? ఎంతసేపు శంఖండుడికే కీర్తి రావాలా అని ఆయన మీద కుట్ర పన్నారు. కుట్ర పని పడగొట్టాలనుకున్నారు. పాపం శంఖణ మహారాజు గారికి రాజ్యపాలనయే కానీ ఈ కుట్ర మీద పెద్దగా అవగాహన లేకుండా చాలా గొప్పవాడే. కాలం కలిసి రానప్పుడు ఏమవుతుందనమాట, పట్టించుకోలేదు. ఈయన మంత్రుల్ని లొంగ తీసుకున్నారు. అసలు పెద్ద గొడవ ఎక్కడొస్తుందో తెలుసా? ఒక వ్యక్తి పడిపోతున్నాడంటే దానికి మూల కారణం పక్కన ఉన్నవాడిని ఎక్కువ నమ్మడమే. మన పక్కనే ఉంటారా, మనకు అన్ని ఉపకారాలు చేస్తున్నట్టు చేస్తారా, అవకాశం వస్తే వీడిని పడగొట్టాలని చూసేవాళ్ళు ఉంటారండి. చాలా డేంజరస్. మనకి సేవ చేస్తున్నంత మాత్రం చేత ఈ శిష్యులు మనకు కూడా ఉంటున్నంత మాత్రం చేత వీళ్ళంతా గొప్పవాళ్ళు అనుకుంటే అక్కడ భయంకరమైన బొట్టులో పడిపోతారు. మహారాజు గారు, శంఖడు, కొంతమంది కంత్రి మంత్రుల్ని నంపి పడిపోయాడు పాపం. ఇప్పుడు నిజం చెప్పమంటారా, ఇవాళ రోజున అల్లరి చేస్తున్నారే మహాపండితుడిని, ఆయన దగ్గర చేరిన ఒకళ్ళిద్దరు కుట్ర, వీళ్ళే ఆయన గుట్టుబట్లని బయటకు ఇస్తారనమాట. లేకపోతే ఏం తెలుస్తుంది బయటవాడికి? ఏం తెలియదు తెలుసినా? అసలు ఫోన్ నెంబర్లు ఎలా తెలుస్తాయి? ఆయన గురించి ఎవరు చెబుతారు? తెలియకుండానే పక్కన చేరి కొంతమంది అల్లరి చేయడానికి ఏం చేస్తారనమాట, వాడు దొంగండోయ్, పైకి ఎలా కనపడతాడండోయ్, ఆయన కూడా ఉంగరాలు ఉచ్చుకుంటున్నాడు అండి, లేదా ఇంకోటి ఉచ్చుకుంటున్నాడు అండి, ఇలాంటివన్నీ చేరేస్తారు. ఎంత దుర్మార్గులు ఉంటారంటే కొంతమంది అవడానికి భక్తుల్లో కూడా ఉండి ఎంతో సేవ చేస్తున్నట్టు నటించి ఎప్పుడు పడకూడదామని చూస్తూ ఉంటారు అనమాట. అందుకే బుద్ధిమంతుడు తన పిలకని వాడి చేతిలో పెట్టి తాను పతనం అవ్వకుండా తను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తన మంత్ర రహస్యాలు బయటికి తెలియకుండా చూసుకోవాలి, లేకపోతే చాలా కొంపలు పులిగిపోతాయి. పూర్వం చాలా కాలం క్రితం ఓ మంచి పహిల్వాన్ ఉండేవాడు, ఒక వస్తాదు ఉండేవాడు. ఆయనతో కుస్తీ పట్టు పట్టి ఒక్కడు బతికేవాడు కాదు. ఆయనతో కుస్తీ పట్టాడా ఎంతటి వాడినైనా సరే ఎగిరి అవతలు బారేసేవాడు అనమాట, ఎత్తి బారేసేవాడు. ఆయన్ని చాలా మంది పడగొడదామని ఎన్నో ప్రయత్నాలు చేశారు. 24 గంటలు న్యూస్ ఛానల్స్ వాళ్ళ ద్వారా ఆయన పడగొట్టడానికి కొత్త కొత్త వాడిని పట్టుకొచ్చి పడగొడదామని చాలా ట్రై చేశారు. ఆయన్ని ఎవరు ఓడించలేకపోయారు. ఇలా ఉండగా ఒక శిష్యుడు ఆయన దగ్గరకు వచ్చి, గురువు గారండి, నన్ను మీ శిష్యుడిని చేసుకోండి, శిష్యుడు కొడుకు లాంటి వాడు, మీ మల్ల యుద్ధ నైపుణ్యాలు నాకు నేర్పండి అన్నట్ట. పాప శిష్యుడు సేవ చేస్తే ఆయన మెచ్చుకుని ఈ శిష్యుడికి తన దగ్గర ఉన్న మొత్తం కుస్తీ పట్లు మెలుకువలన్నీ చెప్పేశాడు. ఒక రెండేళ్ల పాటు ఈయన దగ్గర పూర్తిగా యుద్ధ విద్యలు మల్ల యుద్ధ విద్యలు అన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక గురువుగారికి అన్ని విద్యలు నాకు వచ్చాయంటే మొత్తం నా విద్యంతా నీకు బోధించేశాను రా అన్నట్ట. అప్పుడు వాడు గురువుగారు దీనికోసం ఎదురు చూస్తున్నాను, నేను మీ దగ్గర ఎందుకు చేరానో తెలుసా, మిమ్మల్ని ఏమైనా సర్వనాశనం చేసి ఇవ్వాలి పడగొట్టాలని చేరాను. మిమ్మల్ని యుద్ధంలో ఓడించడం ఎవడి వల్ల కాదు, ఎందుకంటే మీ దగ్గరున్న మల్ల విద్యలు ఎవరికి తెలియవు. అందుకే నేను రెండేళ్లు మీ దగ్గర శిష్యుడిగా చేరి మీ విద్యలన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ మీరు నేర్పిన విద్యతో మిమ్మల్ని పడగొడతా, రండి నాతో బహిరంగంగా యుద్ధానికి రండి, మల్ల యుద్ధానికి అన్నాడు. గురువుగారికి మతిపోయి, ఒరే నాకు 50 ఏళ్ళు దాటిపోయాయి, నువ్వు చూస్తే 20 ఏళ్లవాడివి, నీకు అన్నీ నేర్పాను, 20 ఏళ్ల మంచి బలమైన వ్యక్తితో ముసలాండి అయిపోతున్నా నేను, యుద్ధం చేయడం కష్టం, నా దగ్గర నేర్చుకున్న పొట్లతో నన్ను పడగొడతావు, కొత్తాడనుకో పడగొడతాను, కానీ నేను పడగొట్టడం కష్టం, ఎందుకంటే నా లూఫోల్స్ నీకు తెలుసు కనుక, దయతో నా మీద యుద్ధానికి రాకురా, శిష్యుడు కదా, నాకు గురుదక్షిణ ఇవ్వంటే అబ్బే కావాలంటే ఇంకో 100 రూపాయలు వేరే దక్షిణ ఇస్తాను, ఇది మాత్రం నేను పడగొడతాను యుద్ధంలో రా అన్నట్టు. గురువుగారు ఎంత చెప్పినా వినలా, అందరికీ పబ్లిక్లు దాటేశాడు. గురువుగారిని ఓడించే వీరుని వచ్చా, రాబోయే ఆదివారం నాడు గురువుగారికి నాకు ఫలానా రంగంలో అంటే స్టేడియంలో మల్ల యుద్ధ పోటీ, బహిరంగంగా పోటీ, అందరూ రావలసిందో హోయ్, మంచి తరుణం, మించిపోతే దొరకదు అని చాటేశాడు. అసలు ఈయన పడగొట్టడానికి చూస్తున్న వాళ్ళందరికీ బ్రహ్మానందం కదండి, హిందూ మతాన్ని పడగొట్టడానికి చూసి అన్యమతస్తులకి మనవాళ్ళు ఎలా లూపులు ఇచ్చారో అలా వీడు ఇవ్వగానే అందరూ ఆనందంతో వచ్చేశారట, లక్షల మంది జనం వచ్చేసారటండి. గురువుగారు పడిపోతున్నారంటే చూడడానికి ఎంత ఆనందమో, ఈ వీరుట్ట వీడిని పడగొట్టే శిష్యుడు వచ్చేట అని వచ్చారు. శిష్యుడు చూసారా, ఇంతకాలం ఈ గురువుని మల్ల యుద్ధంలో ఎవరు ఓడించలేకపోయారు, ఇవాళ నేను ఓడిస్తాను, నా కోసం గండపెండేరం చేయించండి అన్నట్ట. అందరూ గండపెండేరం రెడీ రెడీ అన్నారు, అంటే ముందే చేయించుకున్నాడు అండి వీడు. గురువుగారిని ఓడిస్తాను, గురువుగారికి గండం నాకు పెండేరం అని గండపెండేరం చేయించుకొచ్చాడు. ఇప్పుడు యుద్ధం మొదలైంది. మళ్ళీ అన్నారు గురువుగారు, రే శిష్య ఇంకొక్కసారి ఆలోచించరా, ఆలోచించేది లేదు, రెండు యుద్ధానికి అన్నట్ట. యుద్ధం మొదలైంది. వీడు కుర్రాడు కదా, మంచి పుష్టిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, 20 ఏళ్ళవాడు, ఎత్తి కొదేస్తున్నాడు ఆయన. 5 రౌండ్లు జరిగింది. ఇంకొక రౌండ్లో గనక గురువుగారిని ఎత్తి కింద పారేస్తే గురువుగారు నడు విరిగిపోతుంది. ఆ సమయంలో గురువుగారు హఠాత్తుగా ఎడమ కాలి కింద చెయ్యి పానిచ్చి వాడు ఒక్క తిప్పి తిప్పి టక్కన ఎత్తి కింద పారేశాడు. వాడు నడు పూర్తిగా విరిగిపోయింది, మొత్తం బ్యాక్ బోన్ విరిగిపోయింది. వాడు బాబోయ్ అన్నాడు పటక్కమనే శబ్దంతో. వాడు నడుము విరిగింది, వాడు లేవలేకపోయాడు. ఎంత ప్రయత్నించినా ఇంక వాడి జీవితంలో చక్రాల కుర్చీకి పరిమితం అయిపోయాడు పాపం. వాడు నడు విరిగిపోయింది. అప్పుడు వాడు, మోసం గురువా మోసం, ఈ పొట్లు ఒక నేర్పలేదేమన్నట్ట. ఒరే నీలాంటి వాళ్ళు ఉంటారనే నాలుగు దగ్గర 4 పొట్లు అట్టే పెట్టా, ఆ 4 పొట్లు మాత్రం నేర్పను రాయ్, ఇప్పుడు నేర్చుకో అన్నట్ట. ఇప్పుడు నేర్చుకున్నావుగా, ఇప్పుడు నేర్చుకో, ఇంకే నేర్చుకునేది ఉంది వీడి బతికి పని అంతే. అందువల్ల గురువులు ఎప్పుడూ కూడా శిష్యులకు అన్నీ నేర్పినా అప్పుడప్పుడు కొన్ని అట్టే పెట్టుకుంటారు, అట్టే పెట్టుకోకపోతే వీడు కొమ్ముంచుతాడు. వీడు ఎప్పుడు ఇంట్లోకి వచ్చేటటువంటి శిష్యులు, అందుకే మీరు మహాత్ములు ఎప్పుడు ఇంట్లోకి రానివ్వకూడదు, ఎవరిని దగ్గరికంటే రానివ్వకూడదు. ఇంటిలో ఏ మూల ఏముందో వాడికి తెలిస్తే, ఇప్పుడు ఈ కెమెరాని పిలిచానుకోండి, నా ఇంట్లో రహస్యంగా కెమెరా పెడతాడేమో ఏం తెలుసు నాకు, అందుకని భయం. అందువల్ల ఎవరిని పెడితే వాడు లోపలికి పిలిచామంటే ఆ లోపలికి వచ్చి గురువు గారి వీరువాలో ఈ డాక్యుమెంట్ ఉంది అన్నాడు అనుకోండి, రేపొద్దున కొంపలు మొలుగుతాయి. అందువల్ల ఇలా రప్పించుకుని కొంప ముంచుకునే వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాం కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎలా వస్తాడో తెలియదు. ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే, పాప వీడు చాలా మంచివాడు, వీడి గురించి కదా సహజంగా చెబుతున్నాను నేను. శంఖణ మహారాజు గారు ఒక మంత్రిని బాగా నమ్మేశాడు, ఆ మంత్రి గారి మీద పూర్తిగా ఆధారపడ్డాడు. ఈయన ఎక్కడికి ప్రయాణం వెళ్ళినా ఈయన రిజర్వేషన్ అంతా ఆ మంత్రి గారికి తెలిసేది. ఈయన వేటకెళ్ళాడు తెలిసిపోతుంది, ఈయన ఇంకో తోటకి వెళ్ళాడు మంధన వెళ్ళాడు తెలిసిపోతుంది, ఇలా అన్ని తెలిసేలాగా ఓ మంత్రి గారి చేతిలో బాగా లొంగిపోయాడు. ఈ మంత్రి సమయం చూసుకుని, ఈ రాజుగారికి పేరు వస్తుంది, ఈయన పడగొట్టాలనుకున్నవాడు కాస్త ఆ దగ్గరలో అడవిలో ఉన్న కోలా విధ్వంసులని పేరు కలిగిన కిరాతకులకి సమాచారం ఇచ్చాట. ఇప్పుడు మహారాజు గారు ఈ 3 రోజుల పాటు రోజు రాత్రిపూట ఆయుధాలు లేకుండా ఫలానా భవనంలో సంగీతం వింటూ పడుకుంటాడు. అప్పుడు మీరు దాడి చేస్తే ఆయన దగ్గర ఆయుధం ఉండదు, ఆయన పడిపోతాడు. ఆయన యాత్ర ఇక్కడ, ఈయనకి ప్రస్తుతం రిజర్వేషన్ నేనే చేయించా, ఇది టెక్నిక్ అని చెప్పేశాడు. ఇంకేముంది, ఈ కోలా విధ్వంసులు అనేవాళ్ళు ఈ మొత్తం సమాచారం పట్టుకుని రాత్రికి రాత్రి రహస్యంగా సొరంగ మార్గం, ఆ సొరంగ మార్గం కూడా మంత్రి గారు చెప్పారు, ఈ పక్క నుంచి సొరంగ మార్గం ఉందండో ఇలా వెళ్ళొచ్చని. మంత్రి గారు పైగా తలుపు తారే తీసి అక్కడున్న వాళ్ళు కొంతమంది భటులు కూడా ఆకట్టుకోవడం వల్ల ఈ భటులు ఈ మంత్రి గారి సహకారంతో ఈ అడవిలో ఉన్న పోయేవాళ్ళు రాజుగారి మీద రాత్రికి రాత్రి పడిపోయారు, మొత్తం సైన్యాన్ని ధ్వంసం చేసేశారు. పాపం సంగీత మందిరంలో సాధన చేసుకుంటున్న రాజుగారి మీద పడ్డారు. రాజుగారికి ఆయుధాలు లేవు కదా, కాసేపు వీణలతో యుద్ధం చేసి రహస్యంగా పారిపోయాడు, అడవి మార్గం బట్టి పోయాడు. ఏం ఘట్టం అండి, చాలా గొప్ప ఘట్టం. ఈ ఘట్టాన్ని మనం మళ్ళీ మధ్యాహ్నం చెప్పుకుందాం. శంఖణ భూపాలుడి చరిత్ర వెంకటాచల మహాత్మ్యంలో చాలా గొప్ప ఘట్టం. మనుషులు ఎలా ఉండాలి, కష్టం వస్తే ఎవరిని ఆశ్రయించాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. అటువంటి శంఖణ భూపాల చరిత్ర మళ్ళీ మనం మధ్యాహ్నం చెప్పుకుంటాం. ఇప్పుడు మీకు ఒక గొప్ప విషయం ఏంటంటే, నేను ఈ స్కాంద పురాణం మొత్తం మీకు ఇంచుమించుగా ఎక్కువ భాగం చెప్పిస్తున్నాను. ఆ భాగంలో ఒక భాగం వెంకటాచల మహాత్మ్యం, మరొకటి పురుషోత్తమ మహాత్మ్యం. అది అని సత్యనారాయణ గారు చెబుతున్నారు. పురుషోత్తముడు అంటే జగన్నాథ స్వామివారు. పూర్వం శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆ కృష్ణావతారంలో ఆయన విడిచిపెట్టిన శరీరం సముద్రంలో కొట్టుకుపోయి ఒక దొంగ కింద మారిపోయింది. భాగవతంలో మీరు చూడండి, ఈసారి ఇంటికి వెళ్ళాక ఏకాదశి స్కంధంలో ఏమని ఉంటుంది, శ్రీకృష్ణ విగ్రహంబు జడధి ప్రాంతంబున జగన్నాథ స్వరూపం పోయి ఉండే, ఇదే వచనంలో రాశారు. శ్రీకృష్ణుడి శరీరం అర్జునుడు తగలబెడదామని చూసినా తగలబడకుండా మాయమైపోయి సముద్రంలో కలిసిపోయింది. అదొక కొయ్య దొంగ కింద మారింది. ఆ దొంగని సాక్షాత్తు విశ్వకర్మ శ్రీకృష్ణుడి విగ్రహంగా చెక్కాడు. అదే జగన్నాథ విగ్రహం. జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర, సుభద్ర సోదరితో పాటు, సోదరుడితో పాటు శ్రీకృష్ణుడు అక్కడ వెలిశాడు. కాకపోతే ఆయన విగ్రహం చేతులు కళ్ళు తయారవ్వకుండా మధ్యలో మాయమైపోయింది. ఎందుకంటే ఇంద్రజ్యుమ్న మహారాజు గారని ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు సముద్రంలో కొట్టుకొచ్చిన ఈ దొంగని పట్టుకొచ్చి దీనిని శ్రీకృష్ణ స్వరూపంగా ఎవరు మారుస్తారా అని ఎదురు చూస్తూ ఉండగా ఒక శిల్పి వచ్చాడు అక్కడికి. ఆ శిల్పి వచ్చి, మహారాజా నేను ఈ దొంగని మూడు భాగాలు చేస్తాను, ఒక భాగంతో జగన్నాథస్వామి వారు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం చెక్కుతాను, ఒక భాగంతో బలరామ విగ్రహం చెక్కుతాను, ఇంకో భాగంతో సుభద్రాదేవి విగ్రహం చెక్కుతాను, కానీ నేను విగ్రహం చెక్కినంతకాలం నన్ను చూడడానికి ఎవరు లోపలికి రాకూడదు, నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వక్కర్లా, నేను ఒక తెర కట్టేసుకుంటాను, ఆ తెర లోపలే ఉంటాను, ఆ లోపల విగ్రహం చెక్కుతూ ఉంటాను, ఆ లోపల నుంచి ఏ ధ్వని వచ్చినా మీరు రాకూడదు, మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా తెర గనక తొలగించి లోపలికి చూసారా ఇక నేను మీకు కనబడను అన్నాడు. ఇంద్రజుమ్నుడు ఒప్పుకున్నాడు. ఈయన లోపలికి వెళ్ళాడు. 2 నెలలు గడిచింది, 3 నెలలు గడిచింది, అప్పుడప్పుడు ఉలి శబ్దాలు వినపడతాయి తప్ప ఆయన బయటికి రాడు. ఆయనకి తిండి లేదు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, తెర తీయకూడదన్నాడు, అందుకని ఎవరు వెళ్ళరా. అలా ఏడాది గడిచాక ఈయనకు అనుమానం వచ్చింది. ఉలి శబ్దం ఒకరోజు వినబడలా. ఏడాది గడిచినా లోపల నుంచి రావట్లేదు, ఉలి శబ్దం రావటం లేదు, కొంపతీసి తిండి లేక బలైపోయాడా అని తొందరపడి ఆ తెర తీశాడు. తీగానే లోపల ఉన్న శిల్పి మాయమైపోయాడు. విగ్రహానికి ఏమైంది, అంత విగ్రహం తయారైంది, చేతులు లేకుండా మొండి విగ్రహాలు తయారయ్యాయి. చేతులు ఒక్కటి పూర్తవలా, ఇంకొక నెలలాళ్ళు లాగుంటే చేతులు తయారయ్యేవి. అప్పుడు ఆ విగ్రహం ఇలా అయిపోయింది, మొండి విగ్రహం, శిల్పి మాయమైపోయాడు, నేను పాపాత్ముడిని చచ్చిపోతానని ఇంద్రజుమ్నుడు నేలకేసి తల మోదుకుంటూ ఉంటే అప్పుడు విగ్రహంలోంచి స్వామివారు అన్నారు, ఒరే నాయన, శ్రీకృష్ణ శరీరమే ఈ దొంగ, ఈ దొంగ నుంచి మేము ముగ్గురం తయారవ్వాలనుకున్నాం, అందుకే విశ్వకర్మని శిల్పి రూపంలో నీ దగ్గరికి పంపాను. ఏకాంతంగా రహస్యంగా విశ్వకర్మ చెక్కుతూ ఉండగా నువ్వు తొందరపడి తలుపు తీసావు గనక చేతులు లేకుండా ప్రత్యక్షం అయ్యాను. కానీ కలియుగంలో చేతులు లేని కృష్ణుడే ఎక్కువ వరాలు ఇస్తాడు. చేతులున్న కృష్ణుడు అపరాధం ఎవరన్నా చేస్తే శిక్ష కూడా వేస్తాడు. నీకు శిక్ష లేకుండా ఉండడానికే చేతులు లేకుండా తయారయ్యాను. ఈ విగ్రహం ఏడాది అవగానే నన్ను సముద్రంలో కలిపాయి. ప్రతి సంవత్సరం కొయ్య దొంగతో మళ్ళీ విగ్రహం చేస్తూ ఉండు, ఎప్పటికప్పుడు కొయ్య విగ్రహాలు చేయటం, దాన్ని ఊరేగించడం, ఆ తర్వాత వాటిని సముద్రంలో కలపడం చేస్తూ ఉండు. నేను లోకంలో కలియుగంలో అంతం వరకు కూడా వచ్చినటువంటి వారికి రథోత్సవంలో పాల్గొన్న వాళ్ళకి కోరికలు తీరుస్తాను, పాపాలు తొలగిస్తాను. ఈ పురమునకు జగన్నాథపురం అని, ఇందులో ఉన్న నేను జగన్నాథపుర స్వామిగాను ప్రసిద్ధికి ఎక్కుతాను అని ఆయన వరం ఇచ్చాడు. అది జగన్నాథపురంగా అయ్యింది. ఆ జగన్నాథపురంలో జగన్నాథ పోయి ఉత్తి పురం, అది కాస్త పూర్ పురి, జగన్నాథ పురి కదా, పురి శబ్దం మిగిలిపోయి జగన్నాథుడు పోయాడు, ఉత్తి పురి అయ్యింది. పురి కూడా మన వాళ్ళకి తిండంటే ఎవగనక పూరిగా మార్చేశారు, ఇంకా కూరంలా పూరి కూర అని. అది జగన్నాథపురి, గుర్తుపెట్టుకోండి. ఆ జగన్నాథపురమును పురుషోత్తమపురం అంటారు. ఆ జగన్నాథపుర మహాత్మ్యం సుభద్ర, అర్జున, బలరామ సమేత శ్రీకృష్ణ స్వామి వారి యొక్క దివ్య చరిత్ర పురుషోత్తమ ఖండంగా మహాత్మ్యంగా ఉంది. దానిని సత్యనారాయణ మాస్టర్ కూడా మీకు రోజు కాసేపు అరగంట అందిస్తున్నారు. 2:30 to 3 వరకు ఆయన చెప్పాక మళ్ళీ మనం శంకణ భూపాల చరిత్రతో వెంకటాచల మహాత్మ్యంతో ఈ కథ ముగించుకుందాం. ఈ విధంగా స్కాంద పురాణంలో ఒక భాగం మళ్ళీ ఈ సంవత్సరం కూడా మీ అందరికీ అందజేసే భాగ్యం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి అనేక మంగళాశాసనాలు అందజేస్తూ తదనంతర కార్యక్రమం పార్వతీదేవి గారు చూసుకుంటారు.